సాధకుడు శబ్దాలను మిగతా తత్వాల యొక్క విషయాలను సంయమము అనేటటువంటి అగ్నిలో ఆహుతి చేస్తాడు. సంయమనము ఈ పదము కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నప్పుడు భారతదేశంలో ప్రతివాడికి ఈ శబ్దం యొక్క అర్థం చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఈనాడు ఈ పదానికి అర్థం ఏమైపోయింది అంటే కంట్రోల్ అని. సంయమనము అంటే కంట్రోల్ చేసుకోవటం అని. సంయమనము అనేటటువంటిది యోగ భాషలో కంట్రోల్ అని కాదు అర్థం. అక్కడ ధారణ, ధ్యాన, సమాధి అనేటటువంటి మూడు స్థితులు ఎప్పుడైతే ఒకే చోట కలుస్తాయో దాన్ని సంయమనము అంటాం. అదొక టెక్నికల్ వర్డ్. అంచేత ఆ టెక్నికల్ వర్డ్ని మనం పూర్తిగా అర్థం చేసుకోనంత వరకు ఈ సాధనా విధానాన్ని మనం అర్థం చేసుకోలేం. అంచేత కొంచెం దాని గురించి అవగాహన పెంచుకున్నాక ఈ శ్లోకంలో ఉన్నటువంటి సాధన ఎలా చేసుకోవాలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పతంజలి అనేటటువంటి ఋషి యోగ సూత్రాలు రాశాడు. వాటిని అష్టాంగ యోగ విధానము అంటాం. ఈ అష్టాంగ యోగ విధానంలో ఎనిమిది స్టెప్స్ ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఈ ఐదు ఒక స్థితి, బాహ్య స్థితి, అంతరంగ స్థితికి సంబంధించినటువంటి మిగతావి మూడు, ధారణ, ధ్యాన, సమాధి. యోగ విద్యను నేర్చుకుంటున్నప్పుడు ఈ పదాలు వింటున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇదేదో చాలా కష్టమైనది అని. కాని యోగ విద్యలో మీరు నిత్య జీవితంలో నిరంతరము అనుభూతి చెందుతోన్నటువంటి విషయాలకే ఒక స్పష్టమైనటువంటి నిర్వచనం ఇచ్చి పేరు పెడతాం. ఇవి మూడు కూడా మీకు తెలుసున్నవే, ధారణ, ధ్యాన, సమాధి. ఇది మానసిక స్థితికి సంబంధించినటువంటి యోగ విద్య సాధనా పద్ధతులు. ఈ సాధనా పద్ధతులు అర్థం చేసుకోవటానికి ముందు మిగతా ఐదింటి గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సందర్భం వచ్చింది కనుక తర్వాత కూడా దాని అవసరం వస్తుంది కనుక. ప్రతి యోగ విద్య ఈ ఎనిమిది అంగాల మీదే ఆధారపడి ఉంటుంది. భగవద్గీతలోని 18 అధ్యాయాలు కూడా యోగ విద్యే. అంటే అర్థం ఏంటన్నమాట, భగవద్గీతలోని 18 అధ్యాయాలు కూడా ఈ అష్టాంగ యోగ విద్య మీద ఆధారపడి ఉండాలి. ఈ అష్టాంగాలను మీరు చాలా ఫ్లూయెంట్ గా, తరచుగా మాటలలో దొల్లించుకుంటూ ఉండాలి మీరు. అప్పుడు కానీ ఈ పదాలకి మనం సాధనా విధానంలో తెలుసుకునేటటువంటి అర్థాన్ని అవగాహన చేసుకోలేము. అన్నిటికంటే ముఖ్యంగా యోగ విద్య యొక్క సాధకుడు ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వ్యక్తులతో తనకి ఉన్నటువంటి తేడాన్ని గమనించుకోవాలి. ఏంటా ముఖ్యమైనటువంటి తేడాన్ని నిరంతరం చెప్తూ ఉంటాను కదా, యోగ విద్యా సాధకుడు ఎల్లప్పుడూ శీర్షాసనంలోనే ఉంటాడు. అంటే వాడు శీర్షాసనం వేయడు, తలకిందురుగా ఉండడు. వాడు దృష్టి తలకిందురుగా ఉంటుంది. అది లేనివాడు యోగ విద్యకి అనర్హుడు. అందువల్లే ఈనాడు గురువుల యొక్క అనుగ్రహం పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో వచ్చేటటువంటి పుస్తకాలన్నీ కూడా యోగ విద్య యొక్క స్థాయిని బట్టి చూసుకుంటే చిత్తు కాగితాల కంటే ఎక్కువ ఉపయోగం ఉండదు వాటికి. ఇది మీరు నచ్చినా నచ్చకపోయినా మీరు మీ మనస్సులో దీన్ని చాలా స్పష్టంగా దృఢతరము చేసుకోకపోతే యోగములో ముందుకు వెళ్లలేరు. అందుకోసం ఇంత నిరంతరం చెప్పేది, నేను సాధన మొదలెట్టాను, నాకు రోగం పోయింది, నేను గాయత్రి చేస్తున్నాను, నా కూతురు పెళ్లయింది, నేను ఇన్ని యజ్ఞాలు చేశాను, మా అప్పులు తీరిపోయాయి, దీని కొరకు అవుతే యోగ విద్య మీకు అనవసరం. మన యోగ విద్య దీనికోసం చేయటంలే. అది మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. యోగ విద్య అనేది అసలు మనము ఇందుకు జన్మ ఎత్తాము, ఈ జన్మ పరంపరలకు కారణం ఏమిటి, ఈ జన్మ పరంపరలలో మనము ఇలాగ పుట్టుతో చస్తూ ఉండటమేనా, లేకపోతే దీనికి ఒక విశేషమైనటువంటి లక్ష్యము ఏమైనా ఉన్నదా, ఈ ప్రశ్నకి జవాబు యోగ విద్యలో వెతుక్కోవాలి మనం. బయట మీరు సాధించుకునేటటువంటి రెండు మాత్రలు వేసుకునే తగ్గిపోయే రోగానికి యోగ విద్య మీరు సాధన చేయక్కర్లే. అది యోగ విద్య సాధనకి కూడా మార్గము కాదు. మీరు తప్పుడు త్రోవలో వెళ్ళిపోతున్నారు. సాధన చేయటం వల్ల మీకు భౌతిక సుఖాలు లభించాయి, లేకపోతే భౌతిక సుఖాల కోసమే మేము సాధనలు చేస్తున్నాము అంటే ఆ యోగ విద్య ఎందుకు పనికిరాదు. నిరంతరము నేను మీకు చెప్తూ ఉంటా, బుద్ధుడు తర్వాత ఇంకో బుద్ధుడు రాలే. రామకృష్ణ పరమహంస తర్వాత రామకృష్ణ మిషన్లో ఇంకో రామకృష్ణ పరమహంస ఆవిర్భవించలే. అరవిందో, అరవిందో మిషన్లో మళ్ళా ఇంకో అరవిందో మనకు కనిపించడు. ఉన్నారేమో చాలా మంది ఏమంటారంటే, యోగులు చాలా రహస్యంగా ఉంటారు, వాళ్ళు ఉన్నారేమో, సూర్యుడిని దాచగలమా, నేను కప్పేసుకుంటాను, నన్ను ఎవరు గుర్తించకూడదు అనుకున్నా కూడా సూర్యుడు తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాడు. కారణం ఈ విధమైనటువంటి అనుభూతి, ఈ విధమైనటువంటి మనకి వచ్చినటువంటి రాంగ్ ఐడియాస్, భౌతికమైనటువంటి అవసరాలు యోగ విద్య తీర్చదు, తీర్చలేదు, అసంభవము. భగవంతుడు తీర్చలేదు, గురువు తీర్చలేడు, ఎవడూ తీర్చలేడు. ఇంకెత తీర్చలేడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎక్కడ ఉన్నామో, ఆ స్థితిలో ఉండటానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి కారణం. దాన్ని మీరు భగవంతుడు అనండి, ప్రకృతి అనండి, ఏదైనా అనండి, మనం పుట్టాలి అనుకున్న చోట మనం పుట్టలేదు, మనం చావాలి అనుకునేటప్పుడు మనము చావలేము. మరి మధ్యలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయగలరని ఎలా అనుకుంటున్నారు అని మన అపోహ. అది మన ఇష్టం వచ్చినట్టు మనకు జరగటంలే. ప్రకృతి మన్ని ఎటు తోస్తోందో అటు వెళ్తున్నాం. మనం ఇష్టం వచ్చినట్టు జీవించటానికి ముందు మనం ఎందుకు జీవిస్తున్నామో తెలియాలి. అది తెలియనప్పుడు ఇలాంటి గందరగోళాలు ఏర్పడతాయి. అనంతమైనటువంటి యోగ విద్యకు ఆధారమైనటువంటి భారతదేశంలో యోగ విద్య యొక్క అంకురాలే నాశనమైపోతున్నాయి. ఇప్పుడు ఆ నాశనం కాకుండా ఉండటానికి మనం ఈ క్లాసులు నిర్వర్తించుకుంటున్నాం. అది మీరు చాలా జాగ్రత్తగా మనసులో నాటుకోండి. సాధన, మనం సాధన ఎందుకు చేస్తున్నాం అంటే భౌతిక జగత్తులో ఉచ్చస్థితికి వెళ్ళటానికి కాదు, ప్రకృతి రహస్యాలను తెలుసుకుని ప్రకృతి రహస్యాలలో మన జీవితంలో ప్రకృతి యొక్క నిర్దేశం ఏమైనా ఉన్నదా, ప్రకృతి మన ఒక విశేషమైనటువంటి లక్ష్యం కొరకు భూమి మీదకి పంపించింది. నా పరిస్థితి ఏంటి మాస్టారు, నేను అతి సాధారణ మానవుణ్ణి, నేనేం చేయగలను, చెప్పులు కుట్టే రైదాస్ అలా అనుకోలే, బట్టలల్లే కబీర్ దాస్ అలా అనుకోలే, సక్కుబాయి అలా అనుకోలే, నాలా పిచ్చావధూతం ఉంది కదా ఆవిడ అలా అనుకోలే, వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ స్థాయికి వెళ్లటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో అష్టాంగ యోగ విద్య అవసరమవుతుంది, లేకపోతే అష్టాంగ యోగ విద్య అవసరం లేదు. అందుకని ఇదంతా చెప్పుకు రావాల్సి వచ్చింది. అష్టాంగ యోగ విద్యలో మొట్టమొదట మనం సాధన చేయవలసినటువంటివి రెండున్నాయి, యమ నియమ. ఈ యమ నియమాలలో నిష్ణాతత్వము సంపాదించకుండా, ఎక్స్పర్టైజ్ సంపాదించకుండా, ఆ విధమైనటువంటి జీవిత విధానాన్ని జీవించకుండా ఆధ్యాత్మిక జగత్తులో మనం ముందుకు వెళ్లలేము. కానీ ఆ యమ నియమాలనే మనం సవ్యంగా ప్రాక్టీస్ చేసుకుంటే అద్భుతమైనటువంటి సిద్ధులు మనకి లభిస్తాయని పాతంజలి యోగ సూత్రం చెప్తోంది. యమము నియమము, యమము అంటే బాహ్య జగత్తులో సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలో, నియమము అంటే వ్యక్తిగతంగా మనం ఎలా జీవించాలో. దానికి ఐదైదు సూత్రాలున్నాయి. ఆ ఐదు మీరు నిరంతరము జ్ఞప్తి చేసుకుంటూ ఆ విధంగా జీవించటానికి మనము సాయశక్తులా ప్రయత్నించాలి. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఇవి యమములు. అహింస కనుక మీరు నిజంగా ప్రాక్టీస్ చేయగలిగితే, అంటే మనోవాక్కాయ కర్మలా, మీరు ఆలోచనలలో కూడా ఎవరికి బాధ కలిగించాలి అనేటటువంటి ప్రయత్నము చేయకపోతే, తత్సన్నిధౌ వైరత్యాగ. పాతంజలి సిద్ధి గురించి చెప్తాడు, మీరు అహింస ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేదానికి ప్రూఫ్ ఏంటి అంటే అతని సన్నిధానంలో, సన్నిధానంలో, మళ్ళా అతను అక్కడ ఉండకపోతే ఫలితం ఉండదు, అతని సన్నిధానంలో వైరభావాలు ఉండవు. వాల్మీకి ఆశ్రమంలో ఆవులు సింహాలు కూడా ఒకే చోట నీళ్లు తాగేవి అని చెప్తారు. అది అసంభవం అనుకుంటారు, అసంభవం కాదు, సంభవమే అది. అహింస, అహింస తర్వాత సత్యము. సత్యము అంటే ఏంటి, చూసింది చూసినట్టు చెప్పటం, విన్నది విన్నట్లు చెప్పటం, ఎంత ఉందో అంతే చెప్పటం, దానికి అల్లటమూ లేదు డైల్యూట్ చేయటమూ లేదు. ఈ సత్యాన్ని కనుక ఎవరైతే ప్రాక్టీస్ చేసుకుంటారో 12 ఏళ్ల పాటు, అతను ఏమంటే అది జరుగుతుంది. ఋషుల యొక్క వాక్కు జరగటానికి కారణం ఏంటి అంటే వాళ్ల యొక్క సత్య ప్రతిష్టయే. సత్యలో వాళ్లు ప్రతిష్ఠితమై ఉంటారు కనుక. అంచేత మీరు యోగ విద్యా సాధకులే ఒక్కర్లే, మీ వాక్కి కనుక పవర్ రావాలి అంటే, గురుదేవులు అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటారు, చచ్చిపోయినటువంటి నాలికతో ప్రాణము లేనటువంటి నాలికతో మీరు ఏ మంత్రాన్ని జపం చేస్తే అదేం పలుకుతుందన్నారు ఆయన. నాలిక ఎందుకు చచ్చిపోతుంది? నోరు విప్పితే అబద్దం మాట్లాడుతుంటే, ఆఖరికి హాస్యానికి కూడా అబద్దాలే చెప్తాం అనవసరంగా, అది పెద్ద హాస్యం. అది అలాంటి అలవాటు యోగి పోగొట్టుకోవాలి. అది కనుక యోగి చేస్తే వాడేమంటే అది జరుగుతుంది. సతీ సుమతి గురించి మనం సినిమాల్లో అవి చూస్తాం, అది జరుగుతుందా అని మీకు డౌట్ వస్తుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అది కనుక మనం అలా చేయగలిగితే, 12 ఏళ్ల పాటు మీరు ఎప్పుడూ అబద్దం చెప్పకుండా ఉంటే, మీకు మూడ్ వచ్చేసి ఇంకా రేపు సూర్యుడు ఉదయం కాడు అని అంటే, గ్యారంటీగా సూర్యుడు ఇంకా ఉదయించలేడు. మళ్ళా మీరు సూర్యుడిని మళ్ళా ఉదయించమని చెప్పేంత వరకు ఇవే అసంభవాలేం కాదు. పుస్తకాల్లో రాసిన మనం చెయ్యక, మనిషి పెద్ద పెద్ద బరువులు ఎత్తగలడా, అంత పెద్ద బరువు ఎత్తగలడా అంటాం, కానీ ఒలింపిక్స్ లో వాళ్ళు పెద్ద పెద్ద బరువులు ఎత్తుతున్నారు. వాళ్ళు ఇంచేత ఎత్తుతున్నారు బై ప్రాక్టీస్. అంచేత సత్యము, సత్యము ఎప్పుడైతే వాడు పలకటం మొదలెడతాడో, వాక్ యొక్క నిజస్వరూపము అర్థం అవటం మొదలెడుతుంది. వాక్ తర్వాత అస్తేయము, దొంగతనం చేయకుండా ఉండటం. దొంగతనం చేయకుండా ఉండటం అంటే ఏంటి? మనది కాని వస్తువుని మనం ముట్టుకోకుండా ఉండటం. ఎంతకంటే ఇంకేం లే, కానీ మనది కాని వస్తువు ఇంకోళ్ళ పెర్మిషన్ లేకుండా మనం ఉపయోగించుకుంటే అది కూడా దొంగతనంలోకి వస్తుంది ఆధ్యాత్మిక జగత్తులో. అస్తేయాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తే, అంటే తనది కాని వస్తువుని ముట్టుకోకుండా ఉన్నటువంటి వాడు భూమి లోపల కనుక అతని దృష్టి కనుక ప్రసరింపజేస్తే, భూమిలో ఉన్నటువంటి రత్నాలు అతనికి కనిపించటం మొదలెడతాయి. మరి మనకు కనిపించటం మొదలెడితే ఏం చేస్తాం ముందు? అందుకని కనిపించవు, లేకపోతే అది కనిపించకపోవటానికి కారణం అంతే. అలెగ్జాండర్ భారతదేశపు యొక్క గొప్పతనం గురించి చాలా విన్నాడు. భారతదేశంలో రాజుల యొక్క తీర్పు ఎలా ఉంటుంది అని తెలుసుకోవటానికి మారువేషంలో పోరస్ పురుషోత్తముడి యొక్క రాజ్యానికి వస్తాడు. మారువేషంలో అతను వచ్చిన రోజే ఒక కేసు నడుస్తుంది. కేసు ఏంటి? ఒకడు పొలాన్ని అమ్మాడు, ఇంకోడు పొలాన్ని కొన్నాడు. కొన్న 2-3 నెలల తర్వాత ఎప్పుడో దున్నుతో ఉంటే లోతుగా నిధి కనిపించింది. ఇప్పుడు కేసు ఏంటి అంటే, నిధి దొరికిన వాడు ఏమంటాడు అంటే, నువ్వు నాకు అమ్మినప్పుడు నిధి ఉందని నీకు తెలియదు, నువ్వు నాకు పొలాన్ని మాత్రమే అన్నావు కనుక నిధి నీది అంటాడు. అమ్మినవాడు ఏమంటాడు, అదంతా నాకు తెలియదు, నిధి ఉందని నాకు తెలియదు కదా, అమ్మేశాను ఇప్పుడు దొరికింది కనుక నిధి నీది అన్నాడు. అది డబలాట కేసు, ఇప్పటిలాంటి కేసు కాదు కేసు. అది అస్తేయం అంటే అది కేసు. అది అప్పుడు భారతదేశం యొక్క ద గోల్డెన్ పీరియడ్, ఆ చంద్రగుప్తుడి కాలం. ఇది కేసు. మన నిధి ఇప్పుడు దొరికితే అలెగ్జాండర్ కి భలే ఆశ్చర్యం ఇచ్చింది. మరి ఇప్పుడు ఏం తీర్పు చెప్తాడు అని అనుకున్నట్టు మనసులో అలెగ్జాండర్, నేనవుతేనా అని. ఏం చేసి ఉండేవాడు అలెగ్జాండర్? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది? నిధులు కనుక దొరికితే గ్యారంటీగా నీవు కాదు, మీ పొలాల్లో దొరికినా మీ ఇళ్లలో దొరికినా నిధి గవర్నమెంట్ది అంచేది. అలెగ్జాండర్ అదే తీర్పు చెప్తాడు అనుకున్నాడు. అది తీర్పు చెప్పలేదు అతను. అదిగట్ట, మీకు ఆడపిల్లలు ఉన్నారా, మీకు మగపిల్లలు ఉన్నారా, అదేం ఫ్యామిలీ ప్లానింగ్ రోజులు కావు కదా, ఉన్నారు, ఓ పని చేయండి, మీ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేయండి, కట్నంలో అది ఇచ్చేయండి, సరిపోతుంది అన్నట్టు. అస్తేయము, ధనము మీద ఉన్నటువంటి ఆ రాగహీనత. ధనం అప్పుడు అవసరమే, అప్పుడు ధనవంతులు ఉండేవారు, అప్పుడు బీదవాళ్ళు ఉండేవారు, అప్పుడు బాధలు ఉండేవి, అప్పుడు ధనం యొక్క ఆవశ్యకతలు ఉండేది, ధనం లేని వాళ్ళకి ధనం కావాలి అనిపించేది. కానీ ఈ విధమైనటువంటి అస్తేయము, నాది కాదు కదా అది, దాన్ని నేను ఎందుకు ఉపయోగించుకోవాలి అని. కానీ ఇప్పుడు జీవితాలలోనే నాకు హక్కు ఉన్నా లేకపోయినా మిగతా వాళ్ళందరికంటే మీదుగా నాకు ప్రమోషన్ చేయాలి, అది స్థేయమే, దొంగతనమే. నీకు లేనటువంటిది నీకు కావాలనుకోవటం. అంచేత ఎప్పుడైతే ఈ విధంగా మీరు మనది మాత్రమే మేము ముట్టుకుంటామని తెలుసుకుంటారో, అతనికి భూమిలో ఉన్నటువంటి రత్నమాణిక్యాలు అవంతా నిధులు అన్ని కనిపించటం మొదలెడతాయి. అతను ఎక్కడ ఏది చేసుకోమని చెప్తే అక్కడ అనంతమైనటువంటి లాభాలు ఏర్పడతాయి. టాటా జంషెడ్పూర్ లో ఫ్యాక్టరీ పెట్టాలని జంషెడ్జీ తాత అంటే వీటంతటికీ ఆది పురుషుడు వివేకానందని అడిగాడు ఎక్కడ పెట్టాలని. సరే ఆయన అక్కడ తిరిగి ఆ చోటు చూపించాడు. అది నిజంగా చెప్పాలంటే ఫ్యాక్టరీకి ఆ కాలంలో అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. అది అక్కడ కావలసిన వనరులు అక్కడ లేవు. కానీ వివేకానంద చెప్పాడు కదా అని పెట్టాడు అక్కడ. ఏమైంది అది? ఇప్పటికీ అది ఒక మహానగరంగా భాసిల్లుతోంది ఫ్యాక్టరీ. మరి మిగతా ఫ్యాక్టరీలన్నీ ఉంటాయి, రెండో రోజు సిక్ అవి ఫ్యాక్టరీలకే రోగాలు వచ్చేస్తాయి. అంతా లాస్లోనే నడుస్తుంటాయి గవర్నమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా. ఇంచేత అంతా స్థేయమే, స్టాక్ రిజిస్టర్లో స్థేయం, వచ్చిన వనరుల్లో స్థేయం, అంతా స్థేయమే. ఇంకేం మిగులుతుంది అక్కడ? అంచేత ఇది కనుక మనం నేర్చుకుంటే, అస్థేయం కనుక నేర్చుకుంటే, మన లోపల ఉన్నటువంటి అనేక వజ్ర వైఢూర్యాలు, అనేక మాణిక్యాలు మన శరీరంలో ఉన్నాయి చాలా, అవి కూడా మనకి అర్థమవుతాయి. అంచేత యోగ సాధన యొక్క అష్టాంగ యోగ విద్యలో మొదటి మెట్టులోనే ఎన్ని సిద్ధులున్నాయో చూడండి. ఇదంతా మొదటి మెట్టే. యమములో ఉన్నటువంటి ఐదు భాగాలు చెప్తున్నాను నేను. అహింస, తత్సన్నిధ వైరత్యాగ, అతని దగ్గర దెబ్బలాట్లుండవు. నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా? గాంధీ గారి జీవితంలోనే చూస్తాం మనం, ఋషుల యొక్క జీవితంలోనే కాదు. చౌరాచౌరీలో కలకటా దగ్గర రాయల్స్ జరుగుతున్నాయి, కొట్టేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు అందరూ. ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళందరూ ఢిల్లీలో కూర్చొని చాలా ప్రమాదం, మీరు వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటే ఒక్కడు వెళ్ళిపోయాడు అక్కడికి. ఒక్కడు వెళ్ళిపోయిన తర్వాత సినిమాలో చూశారు కదా, గాంధీ సినిమాలో చాలా కరెక్ట్ గా పిక్చరైజ్ చేశాడు. అది వాడు వస్తాడు గొడ్డలు కొట్టుకుని, నా కూతుర్ని చంపేశారు నా కళ్ళ ముందే వీళ్ళు, నేను వీళ్ళని చంపేద్దాం అనుకుంటున్నాను ఈ గొడ్డలతో, కానీ నువ్వేమో తిండి మానేసి చచ్చిపోతానని కూర్చున్నావు ఇక్కడ, నీ చావు నా మీద రాకూడదు అని చెప్పి తన అస్త్రాన్ని అక్కడ పడేస్తాడు. తత్సన్నిధ వైరత్యాగ, అక్కడికి వెళ్తే వైరత్యాగం అవుతుంది. ఇంట్లో కూర్చుని నేను ఢిల్లీలో కూర్చుని అక్కడ ఆపేస్తాను రాయిట్స్ అంటే అహింస ప్రాక్టీషనర్కి కుదరదు. అది గుర్తుంచుకోండి. మళ్ళా సాధనలో వాడు విషయాలు కూడా చెప్తాడు. అందుకే ఈ గురువులు కానీ వీళ్ళు కానీ వాళ్ళ అహింస ఎంత ప్రాక్టీస్ చేశారో అని తెలియటానికి అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అడవుల్లోకి వెళ్ళిపోతే మనం గడప సత్యనారాయణ స్వామి చరిత్రలో కానీ మిగతా గురువుల చరిత్రలో కానీ అడవులు కలిపితే ఏమవుతాయి? పాములు, తేళ్లు, జర్రెలు, సింహాలు ఇవన్నీ కూడా వాళ్ళ చుట్టూరా తిరుగుతూ ఉంటాయి. వాళ్ళని ఏం చెయ్యవు. చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి అహింసే. అహింస యొక్క పరాకాష్ఠ వైరత్యాగాన్ని చేస్తుంది. అంచేత మనలో, మనకి, మన కుటుంబాలలో, అక్కడ ఇక్కడ ఎక్కడైనా వైరత్వం ఉంటే, మానసికమైనటువంటి క్లేశాలుంటే ఏం ప్రాక్టీస్ చేయాలి? అహింస ప్రాక్టీస్ చేయాలి. దెర్ ఇస్ నో అదర్ వే. యోగ విద్య మొట్టమొదటి చెప్పేది అది. అహింస ప్రాక్టీస్ చేయటం అంటే ఏంటి? మనకి మంచి కోరే వాళ్ళకి మంచి కోరటం పెద్ద గొప్పేం కాదు, మనకి చెడు చేస్తున్న వాళ్ళకి కూడా మంచి జరగాలి అనుకోవటం అనేది అహింస యొక్క ప్రాక్టీస్. సత్యము తెలుసున్నది, అస్తేయము చెప్పాను, బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము సాధారణ బ్రహ్మచర్యము నుంచి నిరంతరము మన మనస్సు భగవంతుడి మీద లగ్నం అవటం వరకు వేరీ అవుతూ ఉంటుంది. కానీ మన సాధనా విధానంలో దాన్ని నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి ఫార్ములాతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఏం చేస్తున్నాం మనం అక్కడ? ప్రకృతి మనని ఏ పరిస్థితుల్లో ఉంచుతుందో, ఎలా ఉంచుతుందో అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అపరిగ్రహ, అస్థేయానికి అపరిగ్రహానికి తేడా ఉంది కదా. అస్థేయం అంటే ఏంటి? మంది కాని వస్తువ ముట్టుకోం. అపరిగ్రహ, ఎవడైనా మనకి ఏదైనా ఒక వస్తువు ఇస్తే తీసుకోను. సుధామ శ్రీకృష్ణ సీరియల్లో ఒక బ్రాహ్మడు ఎలా జీవించాలో చూపించాడు. వాడు అడుక్కునే తినాలి. ఎలా అడుక్కోవాలి? ఐదు ఇళ్ళు మాత్రమే అడుక్కోవాలి. ఐదిళ్లలో ఆ రోజు కర్మం జాలక, వాళ్ళ మూడు బాగుండక, గెస్ట్స్ ఎవరో వచ్చేసి ఇరిటేట్ చేస్తున్నారు, లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, లేకపోతే పిల్లవాడు రిజల్ట్ వచ్చింది, ఏదో వచ్చింది, మూడు బాగోలేదు, అప్పుడు వీడు వెళ్లి భౌతిక క్షాం దేహి అంటే ఏం చేస్తాం, పోపోయా అంటాం. పోపోయా అంటే సరేనే ఇంకో ఐదు, మళ్ళా ఇంకో ఐదు పిల్లలు టాస్ చేస్తూ ఉంటారు. ఎంతవరకు టాస్ చేస్తూ ఉంటారు? వాళ్ళు అనుకునేది పడేంత వరకు. అలా కుదరదు. అపరిగ్రహం అంటే అది మీరు తీసుకోవద్దని కాదు, అడగవద్దు అని కాదు, ఒక లిమిట్ పెట్టుకోండి, నాకు ఇంత చాలు, నాకు ఇంత చాలు అన్నాక మిగతాది వస్తే తీసుకుంటాం, రాకపోతే కావాలని కోరుకోం. యదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర. సాంఖ్య యోగంలో మనం చదువుకున్నాం కదా, ఏది లభిస్తే దాంతో ఆనందంగా ఉంటాం. ఇది కనుక మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే, పాతంజలి ఏం చెప్తాడు అంటే మీకు పూర్వజన్మ స్మృతులు లభిస్తాయి అని. అంచేత ఇన్ని సిద్ధులు, ప్రతిదీ అద్భుతమైనటువంటి సిద్ధే కదా. అహింస, విష జంతువులు కానీ క్రూర పరుషులు కానీ మిమ్మల్ని ఏం చేయలేరు. అంగుళిమాలుడు వాడు అలవాటు ఏంటంటే వాడికి ఎదుర్కొండ ఆవిడొస్తే వాడు చేయి నరికేయటం, వాడు వెళ్ళని మెళ్ళ వేసేసుకోవటం. బుద్ధులతో చెప్పారు నాయన వాటి వెళ్లకు వాడు వస్తున్నాడని, సరే నేను బయలుదేరాను ఇంకా నేను చేసేదేముంది, ఏమైందో తెలుసు కదా కదా. అహింస, ఆ అహింస యొక్క ప్రాక్టీస్లో మనం ఏం చేస్తాం, అద్భుతమైనటువంటి అహింస ప్రాక్టీస్ చేస్తాం. పిల్లవాడు బాగా చదువుకోవాలని వాడిని చిరబాదేస్తాం, మంచి చేస్తున్నామని. అది ఎంత తప్పో మీ అంతటి మీకే తెలుస్తుంది. చాలా మంది నన్ను అడుగుతారు, అయితే మాస్టర్ పిల్లవాడిని కొట్టకూడదా, దండించకూడదా? దండించి ఎంతమందిని మార్చగలమో మన న్యాయ వ్యవస్థ చెప్తుంది కదా. ఇంతమంది జైల్స్ ఉన్నాయి, ఎవడూ మారడు. కానీ ఒక బుద్ధుడు, ఒక వివేకానంద, ఒక రామకృష్ణ పరమహంస వేలాది మంది మనుషుల్ని మార్చేశారు. అహింస, ఆ అహింసని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇమీడియట్ గా నాకు ప్రశ్న ఇస్తారు, అహింస అంటే మాస్టర్ నన్ను దోమ కుట్టింది, దోమను చంపొచ్చా చంపకూడదా? హాయిగా చంపచ్చు, చాలా హాయిగా మీరు చంపచ్చు. దోమని చంపడానికి అహింసకి సంబంధం లేదు. అహింస అనేది ఒక మానసిక స్థితి. అందుకే నేను మీతో రిపీటెడ్ గా చెప్తాను, భారతీయ ఆధ్యాత్మికత సర్వనాశనం అయిపోయింది అని. యుద్ధం చేస్తున్నటువంటి వీరుడు హింస చేస్తున్నాడా లేదా? అర్జునుడు ఇప్పుడు హింస చేయబోతున్నాడా లేదా? ఎవరిని చంపబోతున్నాడు? వాళ్ళ తాత ముత్తాతల్నే, వాళ్ళ గురువుల్నే చంపబోతున్నాడు. వాళ్ళ మీద పూలు కాదు జల్లేది, బాణాలు జల్లుతున్నాడు. ఇంతకది అహింస అవునా కాదా? అహింసను అలా దృష్టి అవుతే మేము అలాగే మా పిల్లల్ని బాధిస్తున్నాం మాస్టర్, మీకేం తెలుసు? మీరు అలా ఏం బాధటంలే, కసితో బాధతున్నాం మనం, మన మాట వింటలేదు అనేటువంటి దాంతో బాధతున్నాం మనం వాళ్ళని. అంచేత అహింస అనేది ఒక మానసిక స్థితి. మీరు ఎవరికి ఏ విధమైనటువంటి హాని స్వయముగా తలపెట్టరు. మీ ద్వారా ఎవరికైనా ఏదైనా హాని జరిగితే అది వారి కర్మ, పరిస్థితుల అనుసరించి జరుగుతుంది. మరి దీని మధ్య గీత ఎలా గీసుకోవటం? నేను మీతో చెప్పాను కదా, జర్ర నడుస్తుందిట, సెంటిపీడ్, వంద కాళ్ళ జంతువ. ఓ తుంటరు కుర్రాడు అడిగేటవాడిని, నేను రెండు కాళ్ళతో అడుగులు వేసుకోవటం నేర్చుకోవటానికి ముందు అడంకాల ముందు కుడికాల అంతా అవస్థపడ్డాను నేను, మరి నువ్వు ఇన్ని కాళ్ళతో నడుస్తున్నావు కదా అని, ముందు ఏ కాలు ఎత్తుతావు నువ్వు, తర్వాత ఏ కాలు ఎత్తుతావు అని. అవును సుమా కదా, అది చాలా పెద్ద ప్రశ్న అని ఆగిపోయింది. ఇంకా ఇప్పటి నుంచే నడవటం లేదు, అది అక్కడే ఉంది కదా, ఆలోచిస్తూ వెళ్ళి మీరు చూడొచ్చు కావాలంటే. అంచేత అహింస ఎలా చేయాలని మీరు ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తూ కూర్చుంటే ఇక్కడే ఉండిపోతారు. ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమవుతుంది అహింస అన్నది ఏంటో, దాని యొక్క వేరియస్ స్థితులు ఏంటో. అలాగే సత్యానికి, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం, ఋషులు చెప్పినటువంటి వాక్. సత్యమే మాట్లాడు కానీ ప్రియకరమైనటువంటి సత్యం అయితే మాట్లాడండి. ఒకవేళ అది అప్రియమైంది అనుకోండి, నబ్రూయా సత్యమ ప్రియ, మౌనంగా ఉండిపోండి, ఊరుకోండి అంతే. ఈ విధంగా మీరు అనేక వేరియస్ సాధనలో యమాన్ని కనుక పాటిస్తే మీకు వచ్చే సిద్ధులు ఎంత? ఒకటి, మీ సన్నిధానంలో వైరం ఉండదు. రెండు, మీరు ఏవంటే అది జరుగుతుంది. మూడు, రత్నాలు మాణిక్యాలు అవి మన ఇళ్లలో ఏమైనా ఉంటే అవి మన కంటికి కనిపిస్తాయి. కానీ కనిపించినా మీరు ఉపయోగించుకోవాలంటే మీరు అస్థేయం ప్రాక్టీస్ చేస్తున్నారు కనుక. దాని తర్వాత బ్రహ్మచర్యము, నిరంతరము మీరు భగవంతుడి యొక్క సన్నిధానంలో జీవిస్తూ ఉంటారు. మీ యొక్క పూర్వజన్మ స్మృతులు, మీ యొక్క పూర్వజన్మ స్మృతులు తెలిసినప్పుడు సహజంగానే మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పూర్వజన్మ స్మృతులు కూడా తెలుస్తాయి. అంటే మీ చుట్టూరా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీతో సంబంధం కలిగి ఉన్నవాళ్లే పుడతారు మీతో పాటు దగ్గరగా, మిగతా వాళ్ళు పుట్టారు కనుక ఈ జన్మలో ఉన్నటువంటి మీ చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు పూర్వజన్మలో ఇంకో రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలతో మీతో ఉన్నారు. ఇది పాతంజలి యొక్క యోగ శాస్త్రంలో మొదటి ఐదు నియమాలు కలిసినటువంటి స్టేజ్ యమము అనేది ప్రాక్టీస్ చేస్తే వస్తే లాభాలు సమాజంలో. రెండవది నియమము సొంతగా వాడు చూసుకునేవి శుచి, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఇవి ఐదు నియమాలు. శుచిగా ఉండటం, శుచిగా ఉండటం యొక్క పరాకాష్ఠ మడిగా మారింది. ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు. నిజంగా యోగ సాధకుడు తన జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకోగలడో, మనో వాక్కాయ కర్మలా పరిశుద్ధంగా ఉంచుకుంటే. నా జీవితంలోనే నేను అనేక సార్లు చూశాను, ఆ వ్యక్తి బస్సు ఎక్కుతాడు, సిటీస్ లో బస్సు ఎంత రష్గా ఉంటాయో తెలుసు కదా మీకు, కానీ వీడు కూర్చున్న చోట ఎవరు కూర్చోడు. వీడు మడి మడి నన్ను ముట్టుకోక నేను చెప్పకల్లే. శుచి కనుక మనం ప్రాక్టీస్ చేసుకుంటే సహజంగానే మీ జోలికి ఎవడు రాడు, మిమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు, అసంభవం అది. నారాయణాస్త్రము, మహాభారతంలో నారాయణాస్త్రాన్ని సోమదత్తుడు అనేటటువంటి ఒక వ్యక్తి అర్జునుడి మీద ప్రయోగిస్తాడు. ఆ నారాయణాస్త్రానికి విరుగుడు శౌచమే. ఎంత మడిగా ఉంటే, ఎంత మడిగా ఉంటే అంటే నూనెను ముట్టుకోకు, నూనెను ముట్టుకోకు. శుచి అనేటటువంటి శక్తి మీలో జాగృతం అవుతే, ఈ శుచి అనేటటువంటి శక్తి అంటే ఏంటో అర్థం చేసుకోండి. అగ్ని గురించి మొన్న మనం చెప్పుకున్నాం కొంచెం. అగ్ని అనేది ఒక మానసిక స్థితి అని చెప్పాను నేను మీకు. ఆ మానసిక స్థితిని మూడు రకాలుగా వేదాలు చెప్తూ ఉంటాడు. పావక, పవమాన, శుచి. పావక అనేటటువంటి అగ్ని మనం అందరం ఉపయోగించేది, పవమాన అనేటటువంటి అగ్ని హనుమంతుడు ఉపయోగించుకున్నది, శుచి అనేటటువంటి అగ్ని సీతాదేవి ఉపయోగించుకున్నది. అంతకంటే డీప్ గా ఇవాళ నేను చెప్తే అసలు నేను చెప్పదలుచుకున్నది మిస్ అవుతా. అంచేత ఇది గుర్తుంచుకోండి, ఎస్ శుచి ప్రేతో భూత్వ జుహాయా వ్యాజ్య మన్వహం సూక్తం పంచదశ చంచ శ్రీకామ సతతం జపేత్. శ్రీ సూక్తంలో చివరి శ్లోకం ఎస్ శుచి. శుచి అనేటటువంటి అగ్ని ఎవరైతే ప్రజ్వలింపజేయగలుగుతున్నాడో, అంటే ఘర్షణతో యజ్ఞకుండంలో ఏర్పడినటువంటి అగ్నిని పవమాన అగ్నిగా మార్చుకుని, ఆ పవమాన అగ్నిని శుచి అనేటటువంటి అగ్ని, ఇంద్రుడి యొక్క భార్యకి పేరేంటి శుచి, ఇంద్రుడు అంటే మనస్సే, అగ్ని యొక్క భార్యకి ఎలాగైతే స్వాహ అని మనం పేరు పెడతామో మనస్సు యొక్క భార్య పేరు శుచి. ఆ మానసిక స్థితి శుచి, నిరంతర పవిత్రత అనమాట. అసలు పవిత్ర తప్ప ఇంకా ఏముండదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమహి విద్యతే. జ్ఞానాన్ని మించినటువంటి పవిత్రమైనది ఇంకా ఏదీ లేదు. ఆ శుచి గురించి మాట్లాడుతున్నాడు. ఆ శుచి కనుక ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే శరీరాలను వాడు మార్చేసుకోగలడు. ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి, ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరానికి, అలా ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వ్యక్తి వెళ్ళిపోగలడు అని పాతంజలి యోగ సూత్రం చెప్తోంది. శుచి తర్వాత సంతోషము. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. సంతోషం, ఏది దొరికితే అంతే ఆనందం, ఎక్కడుంటే అదే ఆనందం. అతని సన్నిధానంలో పరమమైనటువంటి ఆనందము, తుష్టి అంటామే, పీస్, శాంతి లభిస్తుంది అని చెప్తాడు. తపస్సు, ఇక్కడ పెద్ద గందరగోళం. తపస్సు చేసుకోవటానికి రండి అన్నాను అనుకోండి, నాతో చాలా మంది అంటూ ఉంటారు, మాస్టర్ మీరు హిమాలయాలకు కానీ అడవులకు కానీ మీరు వెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళండి అని. నాకు చాలా బాధ ఇస్తుంది, అంటే నన్ను వెళ్ళిపోమని కదా వీళ్ళు అంటున్నారు అని. సరే అది వేరే విషయం. అంతే అలా నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి అంటే అర్థం ఏంటి, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారు, ఏమండి మీరు వెళ్తున్నప్పుడు ఈ పుస్తకం తీసుకెళ్తారా అంటే అర్థం ఏంటి, ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పడమేగా. మరి అలాగే నన్ను మీరు మాస్టర్ హిమాలయానికి వెళ్ళినప్పుడు, లేకపోతే అడవుల్లోకి వెళ్ళినప్పుడు, కానీ హిమాలయాలకి అడవులకి నేను వెళ్తానో వెళ్ళనో నాకు తెలియదు, కానీ అక్కడికి ఎందుకు వెళ్తామంటే తపస్సు చేసుకోవటానికి వెళ్తాం. సరే పదండి అయ్యా, ఇప్పుడు వెళ్దాం మనం తపస్సు చేసుకోవటానికి అని మనం బయలుదేరదాం. ఎక్కడికి వెళ్దాం హిమాలయాల్లో? త్రివిధి నారాయణ అని ఒక అద్భుతమైనటువంటి స్థలం ఉంది. నాకు గత 10-15 ఏళ్లగా కోరిక అక్కడికి వెళ్లాలని. కుదరటంలే. త్రివిధి నారాయణ, పార్వతి పరమేశ్వరులు వివాహం జరిగినటువంటి స్థలము. అక్కడ ఇప్పటికీ ఆ రగిల్చినటువంటి అగ్ని వెలుగుతూనే ఉంది. చాలా మంది గురువులు, ఈ శిర్డీ సాయి, మా గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య అక్కడి నుంచి అగ్నిని తీసుకొచ్చి అఖండ అగ్నిని స్థాపించారు వాళ్ళు. ఆ అగ్ని ఇప్పటికీ వెలుగుతోంది. అది అక్కడికి వెళ్లాలని నా కోరిక. సరే వెళ్లాం మనం అందరం. చలిగా ఉంటుంది అంతే, ముందే తిట్టుకోవటం మొదలు పెడతారు మీరు. సరే మొదటి రోజే కదా, ఇంకా అంతేత ఇంకా పెద్దగా గాభరా ఉండదు. పడుకున్నాం, నిద్ర లేచాం, తపస్సు చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వెళ్ళి ఏం చేస్తాం అని అందుకు వెళ్తాంలే. తపస్సు చేయాలంటే తెలుసా ఎలా తపస్సు చేయాలి అని. మా స్నేహితులు కొంతమంది హిమాలయాలకి అక్కడికి వెళ్లి దీంతో చార్ధామ్ యాత్ర, బద్రీనాథ్, కేదార్నాథ్, ఇంకోటేవో రెండున్నాయి, అదంతా చూసి వస్తూ ఉంటారు. నాకు నిజంగా హిమాలయాలంటే ఒక ప్రేమ. అంచేత వెళ్ళొచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటాను, మీరేం చేశారు, మీరేం చూశారు అని. మా స్నేహితులు నాకు ఇచ్చే జవాబు ఏంటంటే, నాకు ఎంత ఆనందం ఇస్తుందో అక్కడ. మాస్టర్ మీకు తెలియదు కానీ అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది. దానికి వెళ్ళింది బద్రీనాథ్కి, అక్కడికి వెళ్తే ఇడ్లీ సాంబారే దొరుకుతుంది. మీ దృష్టి ఎలా ఉంటుందో అదే ఉంటుంది. తపస్సు మీద మీ దృష్టి ఏది? అంచేత పాతంజలి యొక్క యోగ విద్యలో, భగవద్గీత యొక్క యోగ విద్యను, జ్ఞాన యోగాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఇది అర్థమవ్వాలి, మనం తపస్సు ఎలా చేస్తాం అన్నది. తపస్సు యొక్క అంతరార్థం ఏంటి అంటే, ఇంద్రియాలకు ఇష్టమైనటువంటి పదార్థము ఇవ్వము. ఇది తపస్సు అంటే. దానికి ఏది ఇష్టమో అది ఇవ్వం, అది తప్ప మిగతా అన్ని ఇస్తాం. నోటికి మాట్లాడాలని ఉంటుంది, మాట్లాడం. కన్నుకు చూడాలని ఉంటుంది, చూడం. నాలికి రుచికరమైనటువంటి పదార్థాలు తినాలని ఉంటుంది, తినం. చెవులకి మంచి పాటలు, మ్యూజిక్ అది వినాలని ఉంటుంది, వినం. ఇది తపస్సు. మరి దీనికోసం మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఏమి చేస్తారు అనేది నిర్ణయించుకుని చేసుకోవటం తపస్సు. ఈ తపస్సు వల్ల ఏమవుతుంది? క్షీయతే శరీర వాసన, శరీరంలో ఉన్నటువంటి వాసనలు, మన శరీరంలో ఉన్నటువంటి లిమిటేషన్స్, శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలు తొలగిపోతాయి తపస్సు వల్ల. తర్వాత స్వాధ్యాయము. స్వాధ్యాయం ఏ తెలుసు కదా, భగవద్గీత, గాయత్రి రామాయణం, రామాయణం, మహాభారతం ఇవి చదువుకోవటం. కానీ చదువుకుంటే స్వాధ్యాయం అవదు. చదువుకున్నది మీ మీద ప్రయోగించుకుంటే, ప్రాక్టీస్ చేస్తే అది స్వాధ్యాయం అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలు భగవద్గీత చదివినా ఏమీ అవదు. కానీ భగవద్గీతలో స్వయంగా విష్ణువే ఏం చెప్తాడు, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకార్థాన్నైనా మీరు ప్రాక్టీస్ లో పెట్టగలిగితే మీ జన్మ తరించిపోతుంది అంటాడు. అది స్వాధ్యాయం. చదివినటువంటి విషయాలను, చదివినటువంటి మంచి వాటిని ప్రాక్టీస్ లో పెట్టుకోవడం స్వాధ్యాయం. దాని తర్వాత లాస్ట్ ఇది ఈశ్వర ప్రణిధానము. ప్రకృతి అంతా కూడా భగవంతుడి యొక్క నిర్మాణమే. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ భగవంతుడే మనని పెట్టాడు. భగవంతుడికి మనం ఇచ్చేటటువంటి లక్షణాలు ఏంటి? సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు, ప్రేమమయుడు, దయామయుడు, అంతా అన్ని సాగరాలే ఆయన అన్నిటికీ. మరి అంత అద్భుతమైనటువంటి వ్యక్తి మన్ని ఈ చోట పెట్టాడు అంటే ఇంతకంటే మంచి చోట ఆయన కనిపించలేమని పెట్టడానికి. అంచేత భగవంతుడిని తప్పు పట్టుకోవద్దు. మనకు కష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, మనకు సుఖాలు వచ్చినా భగవంతుడికి దయచేసి కృతజ్ఞత చెప్పుకోవద్దు. రెండిటికి కారణం మీరే. ఈశ్వర ప్రణిధానము. ఈశ్వరుడు మన ఎక్కడుంచాడో అక్కడ కరెక్ట్ గా ఉన్నాం. ఆ ఉండటానికి కారణం ఏమిటి? మన యొక్క కర్మలు కనుక, ఆ కర్మల యొక్క భావాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఈ ఐదు నియమాలను మనం దాటిస్తాం. యమ, నియమ, ఆసన. ఆసనం అనేసరికల్లా రకరకాలైనటువంటి భంగిమలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ పాతంజలి యోగ శాస్త్రంలో ఆ ఆసనాల గురించి మాట్లాడటం లేదు. ఏ ఆసనం గురించి మాట్లాడుతున్నాడు? ఒక వ్యక్తి ఒక క్షణం ముందు వరకు నిరుద్యోగి. వాడు ఎక్కడ కూర్చుంటాడు? బయట ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ బయట ఎక్కడో చెట్టు కింద ఎక్కడో కూర్చుంటాడు. అక్కడ ఉన్నటువంటి వాడు నౌకర్లు వాళ్ళు ఎవడు వాడు మాట విండు. ఇంటర్వ్యూ అవుతుంది. ఎక్కడైతే వాడికి ఇంటర్వ్యూ జరుగుతుందో అక్కడే వాడికి కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు వాడు ఎక్కడ కూర్చుంటాడు? కలెక్టర్ ఆసనం మీద కూర్చుంటాడు. కూర్చోగానే ఈ నిరుద్యోగికి ఏమైపోయింది? పవర్స్ వచ్చేసి ఇంకా అందరూ పరిగెడతారు వాడి చుట్టూరా. ఆసనం అది, మీరు ఏ ఆసనం మీద కూర్చున్నారు? మామూలు వ్యక్తిగా కూర్చున్నారా, ఫలానా గురువు యొక్క శిష్యుడిగా కూర్చున్నారా? ఒక గురువు యొక్క శిష్యుడిగా మీరు సాధన చేస్తే ఆసనం మీద కూర్చుంటే ఆ గురువు యొక్క తపశ్శక్తి అంతా మీకు ఉపయోగపడుతుంది. అందుకు గురువు కావాలనేది. మామూలుగా వెళ్ళామనుకోండి ఇంటర్వ్యూకి, కలెక్టర్ గారి అబ్బాయిగా వెళ్ళామనుకోండి ఇంటర్వ్యూకి, తేడా మీకు తెలుసు కదా. ఎక్కడ తేడా వచ్చింది? ఆసనంలో తేడా వచ్చింది. అంచేత మనం ఋషులకు కానీ గురువులకు కానీ దేవతలకు కానీ ఆసనం సమర్పిస్తాం. సర్వభావే ఆసనార్థే అక్షతాం సమర్పయామి. ఏమి అవదక్కడ ఆసనము. ఏ మానసిక స్థితిలో ఉన్నారు? యోగి యొక్క మానసిక స్థితి ఏంటి అంటే ఫలానా గురువు యొక్క శిష్యుణ్ణి అనేటటువంటి ఆసనం మీద కూర్చోండి. మరి ఫలానా గురువు యొక్క శిష్యుడు ఎలా ఉండాలి? నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే, నాకు తెలియదు కానీ నేను 10th క్లాస్ వరకు బెనారస్ లో సెంట్రల్ హిందూ స్కూల్లో చదువుకున్నాను. యానీ బెసెంట్ దాన్ని స్థాపించింది, థియోసాఫికల్ సొసైటీ స్థాపించిన ఆవిడ. 10th క్లాస్ తర్వాత హై స్కూల్లో దాటిశాను, తర్వాత ఇంకో కాలేజీలో ఎక్కడో చదివాను, తర్వాత యూనివర్సిటీలో చదివాను. రీసెర్చ్ చేసుకుంటూ అప్పుడు ఇక్కడ ఎందుకో స్ట్రైక్ జరుగుతుంది, ఆంధ్ర ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చినప్పుడు, ఎందుకో వచ్చింది 70s లో నాకు గుర్తులేదు. ఆ ఎడ్యుకేషన్ లో వచ్చాను నేను. వస్తూ రైల్లో కేరళకి వెళ్తున్నాడు ఓడో ప్రొఫెసర్. ఏం బాబు నువ్వు సెంట్రల్ హిందూ స్కూల్లో చదివావా అన్నాడు. నీకు ఎలా తెలిసింది అన్నాడు. ఆ ముద్ర పడిపోతుంది బాబు, సెంట్రల్ హిందూ స్కూల్లో చదివిన వాళ్ళు గుర్తుపట్టే వచ్చు, తెలిస్తే ఆ ముద్ర, తెలిస్తే ఆ ఆసనం తెలిస్తే. అంచేత ఇది ఎందుకు చెప్పుకొచ్చాను నేను అర్థమవుతాను కదా. మీరు ఒక గురువుని ఎన్నుకుంటే మీ యొక్క ఆసనము ఆ గురువుకి తగిన స్టాండర్డ్ లో ఉండాలి. మరి ఆ గురువుకి తగిన స్టాండర్డ్ లో ఉండాలంటే ఆ గురువు మీ నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆ గురువు మీకేం చెప్పాడు, ఆ గురువు యొక్క జీవిత విధానం మిమ్మల్ని ఏ విధంగా మార్చబోతోందో ఇవంతా తెలియాలి. పాతంజలి యోగ శాస్త్రంలో ఆసనానికి అంత విలువ ఉంది. అంచేత ఆసనం ఎప్పుడు కూడా ఎవరు నిర్ణయిస్తాడు? గురువు నిర్ణయిస్తాడు నువ్వు ఏ ఆసనంలో కూర్చోవాలో. మళ్ళీ ఆసనం అంటే దర్భాసనం మీద కూర్చోమంటారా మాస్టర్? ఎక్కడ కూర్చున్నా ఒకటే, దానివల్ల ఏమి మార్పులావు. కేవలం గుడ్డ పీలిక మార్చేస్తే సిద్ధి వచ్చేస్తే ఎంత హాయో. ఆ మూర్ఖత్వం నుంచి మనం బయటపడాలి. యోగ సాధనలో చాలా పవర్ఫుల్ మాస్టర్ పులి ఆ చర్మం మీద కూర్చొని సాధన చేస్తున్నట్టు వాడు చాలా పవర్ఫుల్. ఏంటి వాడు పులి చంపిన జంతువులన్నీ వాడి మీద వచ్చాయంటే భూతాల్లాగా పరిగెడతాడు అక్కడికి. దానివల్ల ఏ అవ్వవు. ఆసనం అంటే మానసిక స్థితి. గురువు ఏ గురువు యొక్క శిష్యుడు ఆ మానసిక స్థితి మీద అర్థం అవ్వాలి అంటే గురువు యొక్క వ్యక్తిత్వంలో మీరు కలిసిపోవాలి. స్థిర సుఖం ఇది ఆసనం. గురువులోనే మీ చేతనత్వం స్థిరపడిపోవాలి. మళ్ళా అలా అని చెప్పి మీరు కష్టపడకూడదు ఆ సాధన చేయడానికి, గురువులాగా ప్రవర్తించడానికి. ఇమిటేషన్ చేసేసి గురువులాగా బట్టలు వేసుకున్నాం లేదా గురువులాగా నడుస్తున్నాం, బట్టలు కాదు కావాల్సింది. అక్కడ కావాల్సిందంటే గురువు ఏ మానసిక స్థితి నీలో పెంపొందించాలని కోరుకుంటున్నాడో ఆ మానసిక స్థితిని తెచ్చుకుని సాధన మొదలెట్టాలి. ఆసనం అది గుర్తుంచుకోండి. మనము ఏడుగురు గురువుని ఎన్నుకున్నాం, వాళ్ళ యొక్క ఆసనాల్ని మీరు గమనించుకోవాలి. సివివి బ్లావిట్స్కి, లారీ మాషయ, యోగానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత, షిర్డీ సాయి సత్యసాయి, అరవిందో, మాత శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతీదేవి శర్మ, వీళ్ళ ఆసనాలేంటి? వీళ్ళు ఏ విధమైనటువంటి స్థితిలో మానసిక స్థితిలో కూర్చుని మీరు సాధన మొదలెట్టాలో తెలుసుకోండి. ఆసనం తర్వాత ప్రాణాయామం. ఈ ప్రాణాయామం గురించి నేను ఇప్పుడు ఎక్కువ ఎందుకు చెప్పదలుచుకోలేదంటే దీని తర్వాత వచ్చే శ్లోకాల్లో ఈ జ్ఞాన యోగంలోనే ప్రాణాయామం గురించి తను చెప్తాడు శ్రీకృష్ణుడు స్వయంగా. ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారము. ప్రత్యాహారం అంటే ఏంటంటే ఇంద్రియాలకు వాటికి ఎంత ఆహారం ఇవ్వాలో అంతే ఆహారం ఇచ్చి, అంతకంటే ఎక్కువ తక్కువ కాకుండా ఆహారం ఇస్తే ఇంద్రియాలు మిమ్మల్ని బాధించవు. ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ లాగుంది, కానీ యోగ విద్యలో దీన్ని సమత్వము అంటాం. సమత్వం యోగ ఉద్యతే. ప్రత్యాహారం అనేది ఆకలేసింది, ఎంత ఆకలేసిందో అంతే తినండి, రుచి కోసం తినకండి. చదువుకుంటున్నారు, ఎంత చదువుకోవాలో అంతే చదవండి. చూస్తున్నారు, ఎంత చూడాలో అంతే చూడండి. ఈ పదాలకి అర్థం ఏంటో మీరు విశ్లేషణ చేసుకోండి. ఆహారానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, కడుపు నిండే అంతవరకు తినండి. సాధారణంగా యోగ విద్యలో ఏం చెప్తాం, సగం ఆహారంతో నింపుకోండి, మిగతా సగంలో 1/4 నీళ్లతో నింపుకోండి, మిగతా 1/4 ఖాళీగా ఉంచుకోండి. ఇది నాలికి సంబంధించినటువంటి ప్రత్యాహారం. అలాగే మిగతా ఇంద్రియాలకు కూడా ప్రత్యాహారాలు చేసుకున్న తర్వాత మాత్రమే అంతరంగ సాధనలోకి మనం ప్రవేశిస్తాం. ఆ అంతరంగ సాధన ప్రవేశమే ఈ శ్లోకం చెప్తోంది. దానికి ఇది చెప్పాల్సి వచ్చింది ఇదంతా. శ్రోత్రాదీ ఇంద్రియాణ్యన్ని సంయమాగ్నిషు జుహ్వతి. ఇంద్రియాలన్నిటి కూడా ప్రత్యాహారాల ద్వారా తన యొక్క చేతనత్వాన్ని సంపూర్ణమైనటువంటి అవేర్నెస్ లో నింపుకున్నాయి. శబ్దాదీన్ విషయాన్యన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ధారణ, ధ్యాన, సమాధి, ఇవి మిగతా మూడు, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు అంతరంగ విద్యను అర్థం చేసుకున్నాం యోగ విద్యలో. ధారణ, ధ్యాన, సమాధి. తమాషా ఏంటి అంటే ఇవన్నీ మీకొచ్చు. మీకు కూడా సమాధి అంటే ఏంటో తెలుసు. మీరందరూ కూడా సమాధి స్థితి తెలియని వాళ్ళు మాత్రము కాదు. ఏమో మాస్టర్, మీకైతే పూర్వజన్మలన్నీ తెలుస్తాయి, అక్కడ మేము సమాధి విధిలో ఉన్నాయేమో. ఈ జన్మలోనే, ఈ 2-3 రోజుల్లోనే మీరు అనేక సార్లు సమాధి స్థితిలోకి వెళ్లారు, కానీ అది సమాధి స్థితి అని మీకు తెలియదు. ధ్యాన స్థితి అని మీకు తెలియదు, ధారణ స్థితి అని మీకు తెలియదు. యోగ విద్యలో మీరు నిత్య జీవితంలో ఉపయోగించుకునేటటువంటి ఈ మూడు స్థితులు, ధారణ, ధ్యాన, సమాధి స్థితులను భగవంతుడి వైపు తిప్పుకుంటాం, ఆత్మజ్ఞానం వైపు తిప్పుకుంటాం. ఇది మీరు నిత్య జీవితంలో ఉపయోగించుకునేదే. ఎక్కడ ఉపయోగించుకుంటాం? ఇది సినిమా హాల్లో ఉపయోగించుకుంటాం. ధారణ, ధ్యానము, సమాధి, ఈ మూడింటినీ కలిపి సంయమాగ్ని అంటాం. ఇక్కడ సంయమాగ్ని అనే మాట వాడుతున్నాడు కదా. శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శ్రోత్రము అంటే చెవులు, మిగతా విషయాలు, ఇంద్రియాల యొక్క ఈ మిగతా విషయాలన్నింటినీ కూడా సంయమము అనేటటువంటి అగ్నిలో మీరు వేసేస్తున్నారు అని చెప్తున్నాడు. సినిమా చూస్తున్నప్పుడు ఇది ఎలా చేస్తున్నారో మీరు చూసుకోండి. ధారణ అంటే ఏంటంటే సినిమా హాల్కి వెళ్ళాం, తెర లేవలేదు, వాడేదో పాటలు వేస్తున్నాడు, పక్కవాడితో మీరు అడుగుతారు ఇంతకీ ఏ సినిమా ఆడుతుంది ఇక్కడని. చాలా మంది అడుగుతారు, నాకు ఆశ్చర్యం వేస్తే సినిమా హాల్కి వచ్చాడు వాడు, టికెట్ కొనుక్కున్నాడు, పక్కవాడిని అడుగుతాడు ఏ సినిమా ఆడుతుందో అని. సరే, అది అంత అవేర్నెస్ లో జీవిస్తున్నారు, మాట్లాడుకుంటూ ఉంటారు, అంతా చేస్తూ ఉంటారు, కానీ మధ్య మధ్యన ఏమవుతూ ఉంటుంది, తెర మీద దృష్టి పడుతూ ఉంటుంది. ఇది ధారణ అంటాం. అంటే దేని గురించి అయితే మనం ఆలోచించబోతున్నాము దాని మీద తప్ప మిగతా అన్ని చేసుకుంటూ ఉంటాం. ఇంకా సినిమా చూడటం మొదలెట్లే మనం, కానీ అక్కడ వెళ్ళి కూర్చున్నాం మనం. మన ఉద్దేశం ఏంటి? సినిమా చూద్దామని. అలాగే పూజ చేయటానికి కూర్చున్నాం, ధ్యానం చేయటానికి కూర్చున్నాం, ధ్యానం తప్ప మిగతా అన్ని చేస్తూ ఉంటాం. టీవీ కట్టేయండరా డిస్టర్బ్ అవుతుందని, అరే పిల్లలు మీరు బయటకు వెళ్ళిపోండరా, లేకపోతే ఏదో మీరు ఆ పూజ చేయటానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవడానికి కావాల్సినటువంటి స్థితిని ధారణ అంటాం. తెరలేచింది, హాల్లో ఉన్నటువంటి గందరగోళం అంతా మెల్లిగా శబ్దం అడుగుతుంది. సినిమా మంచి సినిమా బాగుంది అనుకోండి, సినిమా మెల్లిమెల్లిగా ఏమవుతారు మీరు, మీ మనస్సు అంతా కూడా సినిమా మీద లగ్నం అయిపోతుంది. పక్కన ఎవరు కూర్చున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఇవేమి మీకు గుర్తురావు. నేను చూస్తున్నానని మీకు తెలుస్తుంది, సినిమా చూస్తూ ఉంటారు. దీన్ని ధ్యానము అంటాం. అంటే ఒకే విషయం మీద మీ మనస్సు లగ్నమైంది. కొంతసేపు అయిన తర్వాత మిమ్మల్ని మీరు మర్చిపోతారు, మీకు గుర్తు కూడా ఉండదు మీరు ఉన్నారని. ఏం గుర్తుంటుంది? సినిమా మాత్రమే ఉంటుంది. సమాధి, సమాధి అది. అదే సినిమా మీద ఉన్నటువంటి అట్రాక్షన్ ఏంటి అంటే, ఇండైరెక్ట్ గా మీరు అక్కడ సమాధిలో ఉంటారు. అంటే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, నాలెడ్జ్, ఇవి మూడే ఉంటాయి ఎప్పుడూ తృప్తి అని చెప్పుకుంటున్నాం కదా. జ్ఞానయోగంలో చూసేవాడు సినిమా హాల్లో కుర్చీలో కూర్చున్నాడు, ఏం చూద్దాం అనుకుంటున్నాడు? సినిమా చూస్తున్నాను అనేటటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం దేనివల్ల వచ్చింది? ఇంద్రియాలు వచ్చాయి. శ్రోత్రాదీని ఇంద్రియాణ్యని, చెవులు, మిగతా ఇంద్రియాలు వల్ల వాడికి ఏ జ్ఞానం వస్తోంది? నేను సినిమా చూస్తున్నాను అనేటటువంటి జ్ఞానం వచ్చింది. ధారణ, ఇంకా సినిమా మొదలెట్టలేదు. ధ్యానము, సినిమా మొదలెట్టింది కానీ ఇంకా వీడు చదువుకుంటున్నాడు, జస్ట్ అప్పుడే ఇంకా పేర్లు పడుతున్నాయి. మిల్లిమిల్లిగా ఏమైంది? నేను చూస్తున్నాను అనేటటువంటిది కూడా వాడు మర్చిపోయి కేవలం ఏం మిగులుతుంది అక్కడ? సినిమా మాత్రమే మిగులుతుంది. అందులో వాడు లీనమైపోతాడు. మీరు సాధన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆ గురువు యొక్క స్వరూపాన్ని, దేవత యొక్క స్వరూపాన్ని మీరు పెట్టుకున్నారు. మీకు నచ్చినటువంటి దేవతా విగ్రహం, గాయత్రి మాత ఫోటో ఎదురుకుండా పెట్టుకుని ఉన్నారు. ఏం చేస్తారు? మొట్టమొదట మీరు ధారణ చేస్తారంటే ఏంటి? హంస ఉంది, నీళ్లున్నాయి, తామర పూలున్నాయి, అమ్మ కాళ్ళున్నాయి, అమ్మ కాళ్ళకి ఆ పిందెలున్నాయి, ఇంకవంతా కింద నుంచి పైకి, పై నుంచి దీన్నే నఖ శిఖ పర్యంతము అంటాం. ధ్యానం వెళ్తూ ఉంటుంది పైకి కిందకి, పైకి కిందకి చూస్తూ ఉంటారు అమ్మ యొక్క స్వరూపాన్ని. మధ్యన వెనకాతల ఫ్యాన్ కదులుతోంది, వాడెవడో మాట్లాడుతున్నాడు, ఇవంతా కూడా మీకు వినిపిస్తూనే ఉంటాయి. ఈ స్థితిని ధారణ అంటాం. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మీ ప్రయత్నం ఏమవ్వాలి అంటే, సినిమా చూస్తున్నప్పుడు మీరు సినిమాలో ఎలా అయితే లీనం అయిపోయారో ఆ గాయత్రి మాత యొక్క స్వరూపంలో లీనం అయిపోవటానికి ప్రయత్నం చేయండి. మరి ఎలా లీనం అవుతారు? చూస్తుంటే లీనం అవ్వలేరు మీరు. అందుకని సహస్రనామాలు పెట్టారు. ఒక్కొక్క పేరు మీరు ఉచ్చారణ చేసుకుంటూ ఆ పేరు యొక్క అద్భుతమైనటువంటి రసాన్ని ఆస్వాదిస్తూ, ఒక్కొక్క కాలు ఈ కాలు మీదే కదా బ్రహ్మ ఇంద్ర వర్ణులు వీళ్ళందరూ శరణ కోరిన వాళ్ళు, ఈ కాలు యొక్క శరణం మీద వల్ల కదా ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. ఇంకా మీ ఇష్టం, మీరు ఎలా ఆలోచించుకుంటారో అది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. అప్పుడేమవుతుంది? ఇంకా గాయత్రిమాత ఫోటో నుంచి మీ మనస్సు ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? అక్కడ గాయత్రిమాత యొక్క భావాలలోకి వెళ్తోంది, గాయత్రిమాత యొక్క స్వరూపంలోకి వెళ్తోంది. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా నేను ఇది ఆలోచిస్తున్నానని మీరు మర్చిపోతారు. ఏం మిగులుతుంది ఇంక అక్కడ? కేవలము ఆ తల్లి మాత్రమే మిగులుతుంది. అది మిగిలితే సాక్షాత్కారం జరుగుతుంది. ఇది ట్రిక్ అంటే అక్కడ. అంటే ఏం చేశాం అక్కడ? ధారణ నుంచి, ధ్యానం నుంచి సమాధిలోకి వెళ్ళిపోయాం. ఈ మూడు కలిసిపోయి, ఈ మూడు కలిసిపోయేటటువంటి విద్యని ఇక్కడ ఒక లైన్లో చెప్పాడు. శ్రోత్రాది ఇంద్రియాణ్యన్ని సంయమాగ్నిషు జుహ్వతి. సంయమము అనేటటువంటి అగ్నిలో మీరు దాన్ని హోమం చేస్తారు. ఇది అర్థం చేసుకుని చేయండి. ఇది మీకు కష్టం అవుతుంది అనిపిస్తే రాములు వారి విగ్రహాన్ని తీసుకుంది అంటే అది కొంచెం ఈజియర్ అవుతుంది మీకు. రాములు వారు ఉన్నారు కదా, పట్టాభిషేకం బొమ్మ చూస్తున్నారు, పైకి కిందకి మీరు చూస్తూనే ఉన్నారు. పక్క నుంచి బల్లి వెళ్ళింది, బల్లి మీకు కనిపిస్తూనే ఉంటుంది. మీరు అక్కడ ధూపం దీపం అంతా వెలిగించారు, అవి కనిపిస్తూనే ఉంటుంది. అంచేత ఆ రాములు వారి పట్టాభిషేకం బొమ్మ మీకు కనిపిస్తోంది, చుట్టూరా ఉన్నవి కనిపిస్తున్నాయి. ఈ స్థితిని ధారణ అంటాం. మొదటి అందరూ దీంతోనే మొదలెడతారు. మిల్లిమిల్లిగా ఏం చేస్తాం మనం? ఆ రామ కాళ్ళని, ఆయన ధనుషుని చూస్తూ ఆయన జీవితంలోని సంఘటనలు నెమరేసుకుంటాం మనం. ఇలా చేసేవాటి కదా, అలా చేసేవాటి కదా, కీర్తనలన్నీ అంతే కదా. వాటిని నెమరేసుకుంటూ ఉంటాం. నెమరేసుకుంటూ ఉంటే ఏమవుతోంది మీ మనస్సు? ఇంకా బాహ్యమైనటువంటి బొమ్మ నుంచి అంతర్గతంలో ఉన్నటువంటి రాముల్లోకి లీనమవుతుంది. మిల్లిమిల్లిగా లీనమై చివరికి ఏం జరగాలి అంటే, నేను ధ్యానం చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటటువంటిది కూడా మీరు మర్చిపోవాలి. మర్చిపోతే అక్కడ ఎదురుకుండా మిగిలేదేంటి? రాముడే. అదే సాక్షాత్కారం అంటే. ఈ ప్రాసెస్ ని మనం కనుక కాస్త జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే యజ్ఞంలోకి మారుతుంది. యజ్ఞం అంటే ఏంటి మీకు చెప్పాను కదా, సైక్లిక్ ప్రాసెస్. ధారణ, ధ్యాన, సమాధి. మరి యజ్ఞ విధానంలో ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. సమాధి నుంచి ధారణ, సమాధి నుంచి ధ్యానము, ధ్యానము నుంచి ధారణ. అది ఎలాగే అవుతుంది? మీరు సమాధి స్థితిలో ఎంతసేపు ఉంటారు? మళ్ళా మిన్నమిల్లిగా మీకు బాహ్యస్మృతి వస్తుంది. బాహ్యస్మృతి నుంచి మళ్ళా మిన్నగా ధారణ స్థితికి వస్తారు, అప్పుడు లేస్తారు. ధారణతో మొదలెడతారు, ధారణతో లేస్తాం. ధ్యానము, సమాధి మీ చేతిలో లేదు. ఇట్ హ్యాపెన్స్. అందువల్ల ఏం చెప్తాను నేను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీరు చేసేదేం లేదు, కానీ మీ మనస్సుని కనుక అక్కడ పెట్టి ఇది నేను చేయబోతున్నాను అని గుడ్డిగా చేయకుండా ఈ మూడు స్టెప్పులు మీరు మనస్సులో ఆలోచించుకుని పూజకి కూర్చున్న తర్వాత మీ ప్రయత్నం ఏమవ్వాలి? పూజ చేయడానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. సర్వభావి అక్షతాన్ సమర్థయామి అని కూడా అనకండి. మానసికంగా పూజ చేయటానికి ట్రై చేయండి. ఆసనమే సమర్పించుకున్నారు, రత్న ఖచ్చితమైనటువంటి ఆసనాన్ని మీరు ఊహించుకోవచ్చు. నైవేద్యమే పెట్టదలుచుకున్నారు, అద్భుతమైనటువంటి వంటకాలు చేయండి. కావాలంటే వంట చేస్తున్నట్టు కూడా మీరు ఊహించేసుకోవచ్చు. వంకాయలు తీసుకొచ్చాను, వంకాయలు తరుగుతున్నాను, నాకు తెలియదు దాంతో ఎన్ని రకాల కూరలు చేయొచ్చు. ఇవంతా మీరు ఊహించుకో, ఇదంతా ధ్యానంలోకి వెళ్తుంది. నిరంతరం ఎన్ని గంటలు చేసుకోవచ్చు ఇలా? మీరు ఇదంతా చేసుకుంటూ 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 చివరికి ఒకనొక స్థితిలో మీరు ఇది చేస్తున్నారు అనేటువంటి స్మృతి ఖచ్చితంగా పోతుంది. అది ప్రకృతి యొక్క లక్షణం. అది సినిమాలో జరుగుతోంది కదా, సినిమాలో ఏం జరుగుతుందో అది ఇక్కడ జరుగుతుంది. దీన్ని కనుక మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే, ఈ ఇంద్రియాతీత స్థితిని దాటిగెళ్ళిపోయి మీరు సమాధి స్థితిలో ఉండిపోగలుగుతారు. కానీ సమాధి స్థితిలో కూడా మళ్ళా మూడు రకాలైనటువంటి సమాధులున్నాయి. నిరోధ సమాధి అని ఒకటి ఉంది, ఏకాగ్రతతో కూడినటువంటి సమాధి ఒకటి ఉంది, వీటి రెండింటికీ మధ్య ఉన్నటువంటి ఇంకొక సమాధి ఉంది. కానీ ఇవంతా ఎంత చెప్పుకున్నా ఆ సమాధి స్థితిలోకి వెళితే తప్ప మనకి తెలియదు ఎలాంటి తేడా వస్తుంది అంటే. ఈ సమాధి స్థితిలో తేడాలు, ఒకడికి చిరంజీవి ఇష్టం, ఇంకోటికి శ్రీదేవి ఇష్టం, ఆ సినిమా చూస్తున్నాడు వాడు. సమాధి స్థితిలో ఉన్నాడు వాడు, బాహ్యస్మృతి ఏం లేదు, సినిమాలో లీనమైపోయాడు. కానీ ఆ సినిమాలో కూడా చిరంజీవి ఇష్టమైన వాడు ఎవడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు? చిరంజీవి మీద కాన్సన్ట్రేట్ చేశాడు. శ్రీదేవి ఇష్టమైన వాడు, తేడాలు ఉన్నాయి మళ్ళా అక్కడ సమాధిలో కూడా. అలా 48 రకాల తేడాలు ఉన్నాయని సమాధిలో చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని రేపు మనం డిస్కస్ చేసుకుందాం, సమాధి స్థితి గురించి. ఆ సమాధి స్థితిలో ఉండి యజ్ఞం ఎలా చేయాలి అనేటువంటిది ఎస్ఎస్వైలో 3 రోజుల పాటు ఈ సాధనే చెప్పబడుతుంది. కానీ నాకు ఎందుకో అర్థం కాదు, ఈ విషయం మాత్రం చెప్పారు వాళ్ళు. మరి ఎందుకు చెప్పారో నాకు తెలియదు, మరి చెప్పకూడదనేమో. నాకు అలవాటు ఏంటంటే నాకు తెలిసిందంతా చెప్పేస్తాను, దాచుకోవడం జాత కాదు. నాకు మా గురువు గారికి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వీక్నెస్ మా ఆసనాలు అవి. జత ఎస్ఎస్ఐలో కనుక ఆవిడనే ఏఎంసీ చేసి ఉంటే, ఏఎంసీ యొక్క తెలుగు పేరు ఏంటి అంటే నిత్య సమాధి యోగ. నిరంతరం వాళ్ళు సమాధి స్థితిలోనే ఉండేటటువంటి ప్రాక్టీస్ 24 గంటలు. మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఏముంటుందో రేపు ఆలోచిద్దాం. స్వస్తి. కళ్ళు మూసుకుని ఇప్పుడు చెప్పిన విషయాలను మనం మెల్లిగా గుర్తు చేసుకుందాం 2-3 మాటలలో. పాతంజలి యొక్క అష్టాంగ యోగ విద్య, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి గురించి చెప్పుకున్నాం. అందులో మొదటి 5 యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు బాహ్య జగత్తుకి సంబంధించినవి. కానీ వీటి గురించి మనం ప్రాక్టీస్ చేసిన అనంతమైనటువంటి సిద్ధులు మనకి లభిస్తాయి భౌతిక జగత్తులో. ధారణ ధ్యాన సమాధి ఈ మూడు కలిపి సంయమనము అనే పేరుతో చెప్తూ ఉంటాం. ఈ మూడు కూడా సమాధి యొక్క విభిన్న స్థితులలోకి సాధకుణ్ణి తీసుకెళ్తుంది. ఈ సమాధి స్థితిలో ఉంటూ జీవించటం అనేదే అన్ని యోగ స్థితుల యొక్క లక్ష్యము. ఇది మనం ఇవాళ అర్థం చేసుకున్నది. శాంతంగా కొన్ని నిమిషాలు అలా ఉండిపోండి సమాధి స్థితిలో.